శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ రోజు పారాయణము, ఆదివారము, 23వ అధ్యాయము. ఇందలి విషయములు ప్రస్తావన. యోగము ఉల్లిపాయ, పాముకాటు నుంచి శ్యామాను కాపాడుట, కలరా రోగము, గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన. నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజస్తమో గుణములకు అతీతుడు, కానీ మాయచే కప్పబడి వాని నైజముగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనలో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలతో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గము ఒకటే కలదు, అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడు సాయి తన భక్తులకు వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చెను. ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము. కానీ వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడుననే చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండేవారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు. తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరినీ నిరాదరించుట కానీ అవమానించుట కానీ వారు ఎరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండేవారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని వారు చెప్పేవారు. భగవంతుని ఎప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండేవారు. మేము ఇతర యోగులను ఎరుగము. వారు ఎట్లు ప్రవర్తింతురో, ఏమి చేసేదరో, ఎట్లు తినిదరో తెలియదు. భగవత్ కటాక్షముచే అవతరించిన అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలగ చేసేదరని మాత్రము ఎరుగుదుము. మన పుణ్యము ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును, లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచేదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చాను. అతడు యోగశాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను. తుదకు పతంజలి యోగసూత్రములు కూడా చదివాను. కానీ అనుభవం ఏమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడల ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకునెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతనికి మనసును ఒక ఆలోచన మెదిలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టాలను ఎట్లు తీర్చగలడు, నన్ను ఎట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సును మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేశాను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములను పడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊధి ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడి విడిచెను. పాముకాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాద్ పంతు జీవుని పంజరంలోనున్న రామచిలకతో సరిపోల్చవచ్చు అన్నారు. రెండునూ బంధించబడియే ఉన్నవి, ఒకటి శరీరంలోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నది అని అనుకునిచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుంచి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటేనూ గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్ప అని గ్రహిందురు. గత అధ్యాయంలో మిరీకరుకు రానున్న అపాయమును కనిపెట్టి దాని నుంచి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమైన కథను ఇచ్చట వినిదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను. అతని చిటికిన వేలును పాము కరుచుటచే శరీరంలోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించదననుకొనెను. స్నేహితులు అతనిని విఠోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అక్కడ బాగోగుచుండెను. కానీ శ్యామ తన విఠోబాగు బాబా వద్దకే పరిగెడెను. బాబా అతనిని చూడగానే కోపముతో వాటిని తిట్టనారంభించను. ఓరి పిరికి పురోహితుడా, పైకి ఎక్కవద్దు, ఎక్కితువో నేనే మగునో చూడు, ఎక్కితువో ఏ మగునో చూడు అని బెదిరించుచు తర్వాత ఇట్లు గర్జించను. పో వెడలి పొమ్ము, దిగు ఒక పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దిపుతుడవుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబాయే తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తన్నట్లు తరిమివేసినచో తనెక్కడికి పోగలడు? అతడు ప్రాణములందు ఆశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చొని ఇట్లెనను, భయపడవద్దు, ఏమాత్రము చింతించకు, ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షించును, ఇంటికి పోయి ఊరికే కూర్చుండుము, బయటికి పోవద్దు, నా యందు విశ్వాసముంచుము, భయపడకుము, ఆందోళన పడవద్దు. ఇట్లనే శ్యామను ఇంటికి పంపించను. వెంటనే బాబా తాత్యా పాటిల్ను, కాకాసాహెబ్ దీక్షిత్ని అతని వద్దకు పంపి తనకు ఇష్టం వచ్చినవి తినవచ్చుననియు, గృహంలోనే తిరగవచ్చుననియు, కానీ పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారము నడుచుకోమనను. కొద్ది గంటల్లో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి ఎందుకొనవలసింది ఏమనగా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము, పో వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము, శ్యామను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషయము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారు ఏ మంత్రము ఉపయోగించిన అవసరము లేకుండెను. మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించిన అవసరము లేకుండెను. శ్యామ జీవితాన్ని రక్షించడంలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయా అనే మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారు ఇతరులతో రాకపోకలు మానివేసిరి. గ్రామంలో పంచాయతీ వారి సభ చేసి 2 అత్యంత అవసరమైన నియమములు చేసి కలరాను నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏమనగా, కట్టెల బండ్లను గ్రామంలోనికి రానేయకూడదు, 2 మేకను గ్రామంలో కోయరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలననే తీర్మానించిరి. బాబాకి ఇదంతయు ఒట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయటకు ప్రయత్నించుండ్రి. బాబా ఈ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వు ఇచ్చాను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావాల్సి ఉండెను. కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రములే బాబా తన జీవితం అంతయు దునిని వెలిగించియే ఉండెను. అందులకై వారికి కట్టెలు అవసరం కనుక వాటిని నిల్వ చేసేవారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చు, దానికి తాళం కానీ చెవి కానీ లేదు. కొందరు తమ ఉపయోగం కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోయేవారు. అందుకు బాబా ఎప్పుడూ గొనుక్కొనలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరియందు శత్రుత్వము ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉండుటకై ఇట్లు చేయుచుండేవారు. గురుభక్తిని పరీక్షించుట. 2 కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించను చూతము. నిబంధనము అమల్లో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బుడేబాబా అచటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక్క కత్తివేటుతో నరికి బలివేయమని బడేబాబాకు చెప్పాను. ఈ బడేబాబా ఎందు సాయిబాబాకు ఎక్కువగా గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చోబెట్టుకునేవారు. చిలుము బడేబాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయం ముందు సాయిబాబా సాదరముగా బడేబాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చుండ పెట్టుకున్న పిమ్మట భోజనము ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేవారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరంగా దానిని చంపనేలా అని బడేబాబా నిరాకరించాడు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనను. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తిని తెప్పించడో తెలుసుకున్న పిమ్మట రాధాకృష్ణమాయి దాన్ని తిరిగి తెప్పించుకున్నాను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయాను, కానీ వాడా నుంచి త్వరగా రాలేదు. ఆ తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చాను. వారు మేలిమి బంగారమే, కానీ దానిని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించాను. అతడు సాఠేవాడకు పోయి కత్తిని తెచ్చాను. బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధముగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి చంపుట అనేదే ఎరగకుండేది. హింసించే పనులను చేయుట ఎందు ఇష్టము లేనివాడైనను మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడేబాబాయును మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండేనని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకునను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుండెను. బాబా, ఏమి ఆలోచించుచుంటివి నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపట్టుకు సిద్ధముగా ఉండగా బాబా ఆగమనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణవయ్యి మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్తు కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లెనెను, నీ అమృతం వంటి పలికే మాకు చట్టము, మాకు ఇంకొక చట్టమేమయో తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి యందు ఉంచుకునేదము. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు, దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము అని చెప్పెను. బాబా తామే మేకను చంపి బలివేసిద్దామని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీర్లు కూర్చునే స్థలము. అచటికి దానిని తీసుకుని పోయేటప్పుడు మార్గ మధ్యముననే అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములు చెప్పుచు ఈ అధ్యాయమును హేమాట్ పంత్ ముగించుచున్నాడు. శిష్యులు 3 రకములు, 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చేవారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చేవారు మధ్యములు. 3వ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకము ఉండవలను. తోడుగా బుద్ధికుశలత ఓరిమి ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించుట కానీ హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవర్చుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమును నడిపింతురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము చమత్కారములను గురించి చెప్పుకుందాము. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.